సావిత్రి యమధర్మరాజు గారి వెంట వెడుతూ యముడంతటి వాణ్ణి తన గురువుగా భావించి అనేక ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు యముడంతటి వాడు చెప్పాడు. అసలు జీవికి జన్మ ఎందుకు వస్తున్నది? జన్మ నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి అని సావిత్రి అడిగితే దానికి వివరణగా ఆయన కర్మ పరిపాకం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. భగవంతుడు ప్రారంభంలో సృష్టి చేసినటువంటి ఆరంభకాలంలో ఏ బంధము లేకుండా జీవుల్ని తనంతట తాను సృష్టించాడు. పరమాత్మ యొక్క శక్తిని మహాత్మ అంటారు, లేదా పరమ ఆత్మ, అంతకంటే ఉత్తమమైన ఆత్మ లేదు, అదొక మహాశక్తి. ఆ శక్తి ఒక సముద్రం లాంటిది. సముద్రంలోంచి అలలు బయటకు వచ్చినట్టుగా భగవంతుని శక్తిలోంచి కొన్ని కిరణములు బయటకు వచ్చాయి. ఈ కిరణములను, ఈ శక్తి యొక్క భాగాలని, విభాగాలని జీవాత్మలు అంటారు. సముద్రంలోంచి కెరటాలు వచ్చినట్టుగా పరమాత్మలోంచి ఆత్మలు విచ్ఛిన్నమై బయటకు వచ్చాయి, విభజింపబడి బయటకు వచ్చాయి. అందుకే ఆత్మకి సృష్టి లేదు, నాశనం లేదు, కేవలం శక్తి విభాగించబడింది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, చాలా గొప్పది, కొన్ని ఏళ్లలో తక్కువ శక్తి ఉంటుంది, ఫ్యాక్టరీల్లో పెద్ద శక్తి ఉంటుంది, వోల్టేజ్ పెంచుకోవటం లేదు మనం. అలాగే భగవంతుని శక్తి ఒక అపారమైన సముద్రం వంటిదైతే ఆ సముద్రంలోంచి వచ్చే అలలవలే విభజించబడినవి జీవాత్మలు. క్రీడ కోసం భగవంతుడు ప్రారంభకాలంలో ఈ జీవాత్మలందరికీ రూపం ఇచ్చాడు. ఈ రూపం ఒక రూపం కాకుండా 84 లక్షల జీవరాశులుగా మారాయి. ఈ 84 లక్షల జీవరాశుల్ని పుట్టించాక, నాయనలారా, ఏ జీవికి ఏం పనులు చెయ్యాలో ఒక విధిని నేను సూచిస్తున్నాను. ఈ విధిని శాస్త్రము లేక చట్టము అంటాం. మీ జీవులకి ఇవే నియమములు, ఈ నియమములు ఉల్లంఘించకుండా ఇలా జీవించండి, ఇలా జీవిస్తే మీకు దుఃఖం ఉండదు, సుఖం తప్ప. నా నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ ఉల్లంఘన వల్ల వచ్చే కష్టాలు మీరు అనుభవిస్తారు. నేను చెప్పినట్టుగా కర్మాచరణ చేస్తే సుఖం లేదా దుఃఖం వస్తాయి. ఈ కర్మమే ఇంక మీదట భవిష్యత్తులో సుఖదుఖాలకు కారణమవుతుంది. కర్మం వల్లే మీరు మళ్ళీ జన్మలెత్తుతారు. కాబట్టి కర్మాచరణ నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు. మొదట్లో విన్నారు వాళ్ళు. క్రమక్రమంగా కాలప్రభావం వల్ల, భగవంతుని యొక్క లీలే అనుకోండి, ఈ భూమి మీద అవతరించిన వేళ విశేషము, మానవులు మొదలైనటువంటి మొత్తం జీవరాశులంతా తమ కోసం భగవంతుడు విధించిన శాస్త్ర మర్యాదలని ఉల్లంఘించటం మొదలుపెట్టారు. కర్మం పుట్టుకి కారణమవుతుంది. కర్మమే సుఖదుఖములకు కారణమధిప, మనం చేసే పనే సుఖదుఖాలకు కారణమవుతుంది అని తెలిసినా, భగవంతుడు ఇది శాస్త్రము ఇలాగే నడుచుకోండని చెప్పాడని తెలిసినా, బలవంతమైన ఇంద్రియములను జయించలేక జీవులు సాధ్యమైనంత వరకు అపమార్గం వెంటబడి వెళ్ళడం మొదలుపెట్టారు. అపమార్గం ఆకర్షిస్తుంది, ధర్మ మార్గం అంత తొందరగా ఆకర్షించదు. మీకు పనికిమాలిన ప్రయోగాలు ఉన్నాయనుకోండి, అవి ఆకర్షిస్తాయి. కొన్ని దరిద్రపు వ్యసనములు మనిషిని ఎంత కాదనుకున్నా బొట్లో వేసుకుంటాయి. అదే ఖచ్చితంగా ఇలాగే ధర్మంగా నడుచుకోండి అన్నారంటే వాడికి నడుచుకోబుద్ధి లేదు. నీ ఇష్టం వచ్చినట్టు తినేయి, తాగేయి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, నీకేం ప్రమాదం లేదన్నావంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందో. నువ్వు ఏ ఉద్యోగం చేయకు, నీకు ఓటుకి 3,000, 2,000 ఇస్తాం, నెలకు 6,000 ఇస్తామంటే ఆహావాడు దేవుడు అనుకుంటాం. కష్టపడి పని చేయాలంటే మనకు బాధ కదా. అందువల్ల కానీ దీనివల్ల వచ్చే నష్టం ఏమిటో తర్వాత మనకి తెలియదు. పూర్వకాలంలో ధూమకేతు అనే పేరుతోటి ఒక ఉపపురాణం ఉండేది, తోకచుక్క దాని పేరు. తెలుగులో కూడా తర్వాత ఎవరో పెద్దలు అనువాదం చేశారు. ఈ తోకచుక్క అని పేరు కలిగిన ఒక ఉపపురాణం, పురాణాల్లో ఉపపురాణం, ఉపపురాణాల్లో వాడు ఉపపురాణాలు వ్యాసుడు రాశాడు. అందులో రాజుగారు ఉండేవాట. ఆ రాజుగారు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే లక్ష్మీదేవి ఏం కావాలో కోరుకోమంది. నా రాజ్యంలో 7 రోజుల పాటు కనక వర్షం కురిపించు అన్నాడు. 7 రోజులు, 7 రోజులు ఆ రాజ్యం అంతా బంగారం వర్షంగా కురిసింది. ఇంకెక్కడ చూసినా బంగారమే కదా. అందువల్ల ఈ రాజుగారు అందరినీ పిలిచి, ఒరే, ఎవరికి ఎంత బంగారం కావాలో అంత పట్టుకుపోండి అన్నాడు. అందరూ ఇళ్ళకి తీసుకుపోయారు బంగారం. కూర్చునే కుర్చీలు, తినడానికి ఉపయోగించే కంచాలు, మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించే గ్లాసులు, ఇలా అది ఇది అనే తేడా లేకుండా అన్ని బంగారంతో తయారు చేసుకున్నారు. ఎక్కడ చూసినా బంగారమే కదా, అందుకని ఇక అక్కడి నుంచి ఏమైందనమాట, ఎంతో పూర్వం పనులు చేసేవారట. ఇళ్ళు కట్టడాలు, నూతులు తవ్వడాలు, చెట్లు పాతడాలు, పొలాలు దున్నడం, ఈ పనులని మానేశారు. అందరి దగ్గర బంగారం ఉంటే ఇంకెందుకు చేస్తాడు? దాంతో రాజుగారికి ఓ రోజున ఆయన భవనంలోకి నీళ్లు రాలేదు. ఒరే నీళ్లు మోసేవాడిని తీసుకురంటే నీళ్లు మోసేవాడు మానేశారండి అన్నారట. ఎందుకంటే వాడికి బంగారం వచ్చింది కనుక. మర్నాడు రాజుగారు నీళ్లు లేకపోతే చచ్చినట్టు తానే రోజు చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాడు. రెండు రోజులు పోయాక హఠాత్తుగా వంట చేసేవాడు మానేసిందిట. ఇదేమిట్రా వంటలు, ఇదేమిటంటే వంట ఆవిడకి ఇంటి నిండా బంగారం ఉంటే ఇంకా వంట ఎందుకు చేస్తుందండి, ఆవిడ వంట మానేసిపోయిందండి అన్నారట. చివరికి ఈ విధంగా రాజుగారి రాజ్యంలో ఎవడూ పనిచేయలేదు. ఉద్యోగులు ఏది యుద్ధం చేసి మిలిటరీ వాళ్ళు కూడా వదిలేసిపోయారు. అందరికీ బంగారం వచ్చింది కనుక. ఇంతలో శత్రు రాజులు రాజుగారి మీద దాడి చేశారు, రాజుగారిని చంపేశారు. ఎందుకు చెప్తానంటే తాత్కాలికంగా వచ్చే ప్రయోజనముల కోసం మానవుడు పవిత్రమైన ధర్మాచరణమును పాడు చేసుకుంటున్నాడు. భయంకరమైనది అపధర్మం, కానీ ధర్మం కంటే అధర్మం ఆకర్షిస్తుంది. అందుకని అటువంటి అధర్మం యొక్క బుట్టలో పడిపోయి జీవులు పాపకర్మలు చేయడం మొదలెట్టారు, పుణ్యకర్మలు తగ్గించడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి ఈ పాపకర్మలు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం భగవంతుడు ఒక గొప్ప లోకం సృష్టించాడు. అదే యమలోకం, నరకలోకం. ఈ నరకలోకానికి నన్ను, అంటే చెప్పేది ఎముడు కదా సావిత్రికి, నన్ను అధిష్టాన దేవతగా చేశాడు. భూలోకంలో భగవంతుడు విధించిన శాస్త్రములకు వ్యతిరేకంగా నడుచుకునే దుర్మార్గులందరినీ పట్టి తీసుకొచ్చి వాళ్ళకి శిక్షలు వేసే బాధ్యత నాకు అప్పగించాడు. నా కోసం 84 కోట్ల కింకరుల్ని ఇచ్చాడు అన్నాడు. ఆయన యమకింకరులు 84 కోట్లు ఉన్నారట. అందువల్ల మనం ఎన్ని కోట్ల మంది పాపం చేసినా పట్టుకెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ సంఖ్య చాలా గొప్పది. వాళ్ళు పైగా క్షణంలో పట్టుకుపోయి మళ్ళీ కొత్త వాడిని పట్టుకెళ్ళడానికి కొత్తగా వస్తారు. వాళ్ళు ఎన్ని రూపాలైనా ధరిస్తారు. కాబట్టి ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏమండి భూలోకంలో జనాభా చాలా పెరిగిపోయింది కదా, ఇప్పుడు మొత్తం ప్రపంచ జనాభా దాదాపు 1000 కోట్లు ఉందిట. ఈ 1000 కోట్ల మందిని యమకింకరులు పట్టుకెళ్ళలేరు కదా, వాళ్ళు 84 కోట్లే కదా, కాబట్టి మేము ఇంకొంతకాలం పాటు పాపములు చేయొచ్చా అని ఒకప్పుడు ఒక ఆయన ధర్మసందేహంలో అడిగాడు. ధర్మసందేహంలో పోయా లైవ్లో. యమకింకరులకు ఒక శక్తి ఉంది నాయన, ఈ 500 కోట్లు 1000 కోట్ల మందిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎన్ని రూపాయలైనా ధరించగలరట. ఒక్కడు ఒకేసారి 1000 రూపాయలు ధరించగలడు, వాళ్ళకి ఆ శక్తి ఉంది. కాబట్టి అందరినీ పట్టుకెళ్ళి శిక్షించేంత కెపాసిటీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. యముడు అగ్ని లాంటి వాడు. అగ్ని ఏం చేస్తుంది, తనలో పడిన దాన్ని భస్మం చేసేస్తుంది. బంగారంలో కల్తీ ఉంటే ఆ బంగారంలో కల్తీ పోవడానికి అగ్నిలో కాలుస్తారు, అప్పుడు అందులో ఉన్న కల్తీ కరిగిపోతుంది. అలాగే ఏదైనా పెంట తక్షణం నాశనం కావాలంటే దాన్ని దగ్ధం చేయాలి. దగ్ధం చేస్తే అగ్ని వల్ల ఆ పెంట మొత్తం నాశనమే బూడిదైపోతే ఆ కాలుష్యం పోతుంది క్రమంగా. అలాగే యమధర్మరాజు అగ్నిలాగా పాపములు చేసేవాడిని పట్టుకెళ్ళి శిక్షించి వాడిని పవిత్రుడిని చేస్తాడు. యమశిక్షకు గురైతే వాడు పవిత్రుడు అవుతాడు. కొద్దిగా మాత్రం పాపం అట్టే పెడతాట, బ్యాలెన్స్, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. దాంతో మళ్ళీ భూలోకంలో మనం పుడతాం. ఈ విధంగా యమధర్మరాజు గారు శిక్షల ద్వారా జీవుల్ని పవిత్రం చేస్తున్నాడు. అదే పుణ్యకర్మములు చేస్తే స్వర్గాధిగతులకు ఎడతారు, అక్కడ సుఖభోగాలు అనుభవిస్తారు. సుఖభోగాలు అనుభవించడం ద్వారా పుణ్యం క్షీణిస్తుంది. క్షీణించాక కొంచెం పుణ్యం శేషం అట్టేపెట్టి మళ్ళీ భూలోకంలో జన్మనిస్తాడు. ఈ విధంగా జీవులు తమ ప్రారంభం వల్ల, తాము చేసుకున్న కర్మల వల్ల దుఃఖము అనుభవిస్తున్నారు, సుఖము అనుభవిస్తున్నారు, ఊర్ధ్వలోకాల్లో నానాయాతన పడతారు, మళ్ళీ కర్మము యొక్క శేషం వల్ల భూలోకంలో పడతారు. ఈ కర్మశేషం అనుకో, అంటే కొంచెం మిగిల్చి కర్మతో పుట్టిస్తున్నాడని చెప్పాను కదా. యముడు ఒక వ్యక్తి చేసిన పాపములంతా నాశనం చేసి కొద్దిగా అట్టే పెట్టి దాంతో పుట్టిస్తాడు. ఆ కాస్త కర్మశేషమునకే వాసన అని పేరు. అందుకే ఎవడన్నా ఈ భూలోకంలో పుట్టగానే చిన్నప్పటి నుంచి తాగుబోతైతే వాసన, వాడి వాసన ఎక్కడికి పోతుందిరా, పూర్వజన్మ వాసన అంటారు. ఒక్కొక్కడు పుట్టగానే అనేక ధర్మము కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళ జీవితం అంతా దైవ కార్యాలకే వినియోగపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ పూర్వజన్మ వాసనది. కొంతమంది కొంత ప్రారంభ కాలం వల్ల, ప్రారంభకాలంలో పాపములు చేసిన పూర్వజన్మ సంస్కారం ఉంటుంది, యోగులు అంటారు వాళ్ళని. వాళ్ళు హఠాత్తుగా మధ్యలో యోగి యొక్క లక్షణం వల్ల, పూర్వజన్మ యోగ వాసన వల్ల మహాత్ములైపోతారు. దానికి ఉదాహరణ ఎంతోమంది చూసాం, అజామిళ్ళుని చూసాం. ఒక్క 10 ఏళ్ళు చివరి క్షణాల్లో మళ్ళీ ఆయువు పొందాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. పుండరీకుడు ఉన్నాడు, ఇంకా వాడంత వేశ్యాలోనుడు లేడు, త్రాగుబోతు లేడు, తల్లిని కూడా తల్లిని దుర్మార్గుడు వాడు. అయితేనే వాడి జాతకం చివరి క్షణాల్లో మారిపోయింది. ఒక్క క్షణకాలంలో వాడు హఠాత్తుగా భక్తుడయ్యాడు. వాళ్ళ నాన్నకంటే అమ్మకంటే ముందు భగవంతుడు కలిసిపెట్టండి ఆయన. వాళ్ళ అమ్మ నాన్న నిరంతరం తపస్సు చేసేవాళ్ళు, కానీ వారికంటే ముందు పుండరీకుడు పాండురంగంలో కలిసిపోయాడు. కారణం, పూర్వజన్మలో యోగి, మధ్యలో యోగ భ్రష్టుడయ్యాడు. యోగ భ్రష్టుడంటే ఏదన్నా ఒక ఉపాసన చేస్తూ ఆ ఉపాసన మధ్యలో విడిచిపెట్టినవాడు అనమాట. మధ్యలో విడిచిపెట్టినవాడు కొంతకాలం పాపిష్టి వాళ్ళలో బతుకుతాడు. ఆ పాత వాసన మళ్ళీ వీణి యోగిని చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే, యోగాభ్యాసమును మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టినటువంటి యోగభ్రష్టుడు ఒక పవిత్రమైన వంశంలో, ఐశ్వర్యవంతుల వంశంలో పుడతాడు. పుట్టి హఠాత్తుగా మధ్యలో తనను తాను తెలుసుకుని, అంటే తానెవరో తన తత్వం ఏమిటో తెలుసుకుని, ఒక మొక్కలు చెప్పాలంటే రియలైజేషన్ పొంది, అప్పుడు వాడు ఉత్తముడవుతాడు. ఈతడు ఉత్తముడవడం మొదలు పెడితే ఇంతనుకున్న పశ్చాత్తాపం ఇంకెవరికి ఉండదట. అయ్యో నేను ఒకప్పుడు అలా చేశాను, ఎందుకు చేశానా అని బాధపడతాడు. ఈ బాధ అగ్ని అయి ఈతడు ఎంతో పూర్వం చేసిన మహాపాపములు తక్షణం దగ్ధం చేసుకుందిట. మనలో బాధ ఉంటుంది చూసారా, చిన్నప్పుడు తెలుసో తెలియక అంతో ఎంతో పాపాలు చేయకుండా ఎవరుంటాం. ఆ పాపాలన్నీ జ్ఞానం వచ్చాక గుర్తొస్తాయి. గుర్తు వచ్చినప్పుడల్లా మనలో పశ్చాత్తాపం రగులుతుంది. ఎందుకు చేశానబ్బా, 25 ఏళ్ల వయసులో అలా చేశాను, 40 ఏళ్ల వయసులో ఇలా చేశాను అని ఒక్కసారి వీడు పశ్చాత్తాపం పొందాడంటే, ఈ పశ్చాత్తాపం భయంకరమైన అగ్నిగా మారి ఇతడి పాపములనే దూది పింజను కాల్చి బూడిద చేస్తుంది. అందుకే పశ్చాత్తాప దగ్ధుడైన వాడు పరమ పాప విముక్తుడై పరమ శుద్ధాత్ముడై ఈ జన్మలోనే కైవల్యం పొంది తీరుతాడని యముడు చెప్పాడు. అదేదో పద్మాగర్ గారు చెప్పింది అయితే మీరు నమ్మక్కర్లా, నమ్మినా నమ్మకపోయినా గురువుగారి మీద నమ్మకంతో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చెప్పింది సాక్షాత్తు యముడు. కాబట్టి పశ్చాత్తాపం ఎంత గొప్పదో ఆలోచించండి. నేను చాలామందిని చూశాను, ఎంతోమంది మహానుభావులు వార్ధక్యంలో అయ్యో మేము అలా ఎందుకు చేశామని బాధపడతారే. ఈ బాధ అగ్ని అట, మామూలు అగ్ని కాదట, యోగాగ్నిట. యోగాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఈ యోగ అగ్ని చేత కర్మలను నాశనం చేసినవాడు, దగ్ధం చేసుకున్నవాడు పండితుడు. అటువంటి వాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. ఎప్పటికీ వాడికి పశ్చాత్తాపం లేకపోతే వాడిని ఎవడో బాగు చేయలేడు. కానీ పశ్చాత్తాపం పొందాడా అతడు పరమ ఉదారుడవుతాడు. అతడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ఏమైనా ఈ కర్మములే శుభం అశుభం ఇస్తాయి. శుభకర్మలంటే తొందరగా ముక్తి పొందే కర్మలంటే ఏమిటో చెబుతున్నా విను. కార్తీక మాసం శ్రీమన్నారాయణుడికి శివుడికి చాలా ఇష్టమట. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు జ్వాలాతోరణం వెలిగించి అటు నుంచి ఇటు నుంచి అటు శివపార్వతులను పుచ్చుకు తిరిగేవాడు. పంచాక్షరీ మంత్రం లేక అష్టాక్షరీ మంత్రం జపం చేస్తూ జ్వాలాతోరణం దూరేటటువంటి వాడు మహాపాపాల నుంచి విముక్తి పొందుతాడు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్థి షష్ఠి ఈ రెండు తిథులు కుమారస్వామికి చాలా ఇష్టం. అందుకని కుమారస్వామి ప్రీతిగా కార్తీక శుక్ల చవితి చతుర్థి షష్ఠి ఈ రెండు తిథులలో విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి పాలతో అభిషేకం చేసి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బెల్లము నువ్వులు కలిపిన ముద్ద చిమ్మిలి నైవేద్యం పెట్టి దీనిని ఇతరులకు దానంగా ఇచ్చేవాళ్ళు. ఆ రోజు బ్రాహ్మణోత్తములకి స్వయం పాకాదులు దానం ఇచ్చేవారు. ఇటువంటి వాళ్ళు పరమ విపాకాన్ని శుభలోకాలని పొందుతారు. అటువంటి వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో బహుళ పంచమి శివుడికి బాగా ఇష్టం. కార్తీక మాసంలో శివుడికి బాగా ఇష్టమైన తిథులు మూడున్నాయట. ఒకటి బహుళ పంచమి, మరొకటి రెండు అష్టములు, శుక్లాష్టమి కృష్ణాష్టమి. రెండు పక్షాలు ఉంటాయిగా, శుక్లపక్షం కృష్ణపక్షం. ఈ అష్టములు చతుర్దశి, ఇవి ఈశ్వరుడికి చాలా ఇష్టం. ఈ కాలంలో శివాభిషేకం చేసిన, శివలింగములను ప్రతిష్ఠించిన, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసిన, ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసే ముందు యథాశక్తిగా అన్నదానం చేసేవాడు, స్వయం పాకదానం చేసేవాడు కాశీవాసానికి అర్హుడవుతాడు. ఈశ్వర అనుగ్రహంతో కాశీలో మరణిస్తాట చివరి రోజుల్లో. ఇది దేవీ భాగవతము చెప్పింది ఇదే మాట, యథాతథంగా శివపురాణం కూడా చెప్పింది. ఇంకా ఈ భూమండలంలో క్షేత్రాలలో దానం చేసేవాడు తన ఇంటి దగ్గర దానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం పొందుతాడు. ఇంట్లో చేసే దానం, తన ఊళ్ళో చేసే దానం కంటే నదీ తీరము, క్షేత్రము చాలా గొప్పది. అది కూడా మహాత్ములు, పండితులు, పురోహితులు ఉన్న గదికి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి చేయాలట. మన దగ్గరికి పిలిపించుకోకూడదు, మా ఇంటికి రండి అని పిలవకుండా వారి దగ్గరికి వెళ్ళి దానం చేస్తే మంచిది. దీనికి మినహాయింపిచ్చారు. ఎవరికి అంటే ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, కాళ్ళు సక్రమంగా పనిచేయటం లేదు, లేదా పైకి కిందకి నడవలేము, వార్ధక్యంలో ఉన్నాము, అలాంటప్పుడు మేము దానం పుచ్చుకునే వారి ఇంటికి వెళ్ళి చెయ్యలేమండి. దానికి ఏమిటి ప్రాయశ్చిత్తము అంటే, మన ఆరోగ్యం బాగాలేనప్పుడు, మనం ప్రయాణం చేయలేనప్పుడు మన ఇంటికే వారిని పిలిపించి వారికి దానం చేస్తే కూడా అదే ఫలితం వస్తుంది. అందుకే మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్, రోగం పొందినప్పుడు మాత్రం వాడు ఏమి చేసినా ఫలితమే వస్తుంది. ఎందుకంటే అతడు ప్రయాణము చెయ్యలేడు గనక. ఉదాహరణకి కాశీలో ఒక ఆయన ఎక్కడో 6 అంతస్తులో ఉన్నాడు. ఆయన మంచి పండితుడు లేక పురోహితుడు. దానం చేద్దామంటే 6 అంతస్తులు ఎక్కలేము, దానికి లిఫ్ట్ లేదు. అప్పుడు ఏం చేయాలి? అయ్యా మీరే కిందకి దిగండి అని పిలిచివచ్చనట. ఎందుకంటే మన ఆరోగ్యం సహకరించడం లేదు గనక. ఇంక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2 పనులు చెయ్యొద్దన్నాడు ఆయన. మాతా పితరి గురువు చ తల్లి తండ్రి గురువు, ఈ 3 విషయంలో ఎప్పుడూ కూడా దుష్టభావం పనికిరాదు. తల్లి తండ్రి ఈ ఇద్దరికి ఎప్పుడూ నమస్కారం చేయవలసిందే. వారికి నమస్కారం చేస్తున్నాం కదానని వారు చేసే వృత్తి పాప పనులు మనం చేయక్కర్లా. కేవలం తల్లిదండ్రులుగా మాత్రం నమస్కరించు. ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు, వాడు దొంగ, హత్యలు చేస్తాడు, కొడుక్కి కత్తిచ్చి ఒరే నా వారసుడివిరా ఈ కత్తి పుచ్చుకుని నరికి అంటే అప్పుడు నరకకూడదు. కేవలం తండ్రిగా మాత్రం ఒక నమస్కారం చేసి ఆ పాపపు వృత్తిలోకి వెళ్ళకూడదు. కొందరు తల్లిదండ్రులు రాగానే కోడలు చంపమంటారట కొడుకుని. ఇదిగో మీ ఆవిడని చంపేస్తే కొత్త పెళ్లి చేసుకోవచ్చు, గోల్డ్ కట్నం వస్తుంది, కాబట్టి చంపేయంటే చంపకూడదు. తల్లి తండ్రి మీ ఇద్దరు జన్మనిచ్చారు, కాబట్టి ఒక దండం పెడుతున్నాను, పాపం మాత్రం చెయ్యను అనాలట. దానికి ఉదాహరణగా భాగవతంలో చెప్పారు కదా, పరశురాముడు చంపాడు కదా వాళ్ళ అమ్మనిని సోదరుల్ని అని, తండ్రి చెప్పినా పని చేయకూడదు. అతడు చంపెననుచు అన్నల మాతను చంపతగదు అని సుస్పష్టంగా భాగవతం 9వ స్కంధం చెబుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు ఎంత పాపాత్ములైనా తల్లిదండ్రులు కనుక నమస్కరించి పాపపు పనులు మాత్రం చేయకుండా ఉన్నవాడు ఉత్తముడు. ఇంకా గురువు దగ్గర మాత్రం 2వది లేదు. గురువుని ఇష్టదేవతని సమానంగా చూడాలి. నీ ఇష్టదేవత అమ్మవారైతే అమ్మెంతో గురువు అంతే. నీ ఇష్టదేవత విష్ణువైతే విష్ణువెంతో గురువు అంతే. నీ ఇష్టదేవత శివుడైతే శివుడెంతో ఈ గురువు అంతే. ఈ విధంగా గురువుని ఇష్టదేవతని ఒకే విధంగా చూడాలి, 2వ విధంగా చూడకూడదు అని ఈ విధంగా యమధర్మరాజు పుణ్యకర్మముల ఆచరణ చెప్పాడు. ఇక పాపకర్మాచరణ, అటు సూర్యుడు ఇటు పొడిచిన మనస వాచ కర్మణ సాధ్యమైనంత వరకు ఇతరులకు బాధ కలిగించకుండా ఉండడమే ధర్మాచరణ. నీవు ఇతరులు ఏమి చెయ్యటం వల్ల బాధపడతావో అది ఇతరులకు చెయ్యకు. వరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తా నొరులకవి చేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్. ఇది భారతంలో చెప్పబడిన గొప్ప నీతి. ఒక ఆయన నిన్ను తిట్టాడు, నీ మనస్సుకు బాధ కలిగింది అంటే ఈ తిట్టు వల్ల నా మనస్సుకు బాధ కలిగింది కనుక నేను ఇతరులను ఇలా తిట్టను అనుకోవాలట. ఇతరులు ఏమి చెయ్యడం వల్ల మన మనస్సుకి బాధ కలిగిందో అది ఇతరులకు నువ్వు చేయకుండా ఉంటే చాలు, అదే గొప్ప ధర్మం. మనకి తెలుస్తూనే ఉంటుందిగా ఇతరుల యొక్క ప్రవర్తన మనకి ఎంత బాధ కలిగిస్తుందో మన మనస్సు చెబుతోంది. వాడు నన్ను మోసగించాడు, లేక వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను ఏడిపించాడు, కాబట్టి నా మనస్సుకి బాధ కలిగింది, శరీరమునకు బాధ కలిగింది, నేను ఇవి ఇతరులకు చెయ్యను అనుకోవాలట. అది పరమధర్మం. ఇంకన్నిటికీ మించి వీలున్నంత వరకు జీవుడు జలము, అన్నము, వస్త్రము ఈ 3 తప్పక దానం చేయాలి. పెద్ద పెద్ద గొప్ప దానములు చేయలేకపోయినా, స్థలం లేక బంగారం లాంటివి చేయలేకపోయినా, జలాన్న వస్త్రదానములు మాత్రం కనీస దానాలట. అది పెద్ద కష్టం కూడా కాదు. ఈ 3 దానములు చేసిన వాడు కూడా పరమశుభాలు పొందుతాడు. ఇవి చెయ్యని వాడే నరకంలో నానాయాతన పడతాడు. ఇంకన్నిటికీ మించి ముక్తి పొందడానికి, మణిద్వీపం పొందడానికి సరస్వతీ దానం, సారస్వత దానం, చదువుని చెప్పుట. అలాగే పూర్వం పుస్తకాలను ఏం చేసేవారంటే, ఇవ్వాలంటే పుస్తకాలు ప్రింటింగ్ వచ్చాయి. పూర్వం ప్రింటింగ్ లేని రోజులు ఏం చేసేవారు, పద్మాకర్ గారు ఒక కావ్యం రాశారు, లేదా వ్యాసుడు ఒక కావ్యం రాశాడు. ఈ కావ్యములను తామే రాసి పంచిపెట్టేవారట. లేఖయంతీహ జనరాహ తేషాం వాసస్త్రివిష్టపే. ఒక కావ్యం కావ్యం మళ్ళీ యథాప్రకారంగా తాళపత్రాల మీద రాసి దాన్ని ఇతరులకు దానం చేసేవాడు శాశ్వత వైకుంఠంలో ఉంటాడట. ఇక్కడ త్రివిష్టపం అంటే స్వర్గం అనకూడదు, వైకుంఠం అని చెప్పాలి. శాశ్వత వైకుంఠంలో గడతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు, పవిత్రమైన మంత్రశాస్త్రములకు సంబంధించినవి, లక్ష్మీదేవి, సరస్వతి, నారాయణుడు ఇటువంటి మహానుభావుల యొక్క లీలలు ఈ గ్రంథములు రాసి లేక రాయించి ముద్రింపించి ఇతరులకు దానం చేసేవాడు సారస్వతదాత అని పిలువబడతాట. ఇది మాత్రం యముడు 2-3 శ్లోకాల్లో చెప్పాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. కొంతమంది ఈ జన్మల్లో మగవాళ్ళే పుడుతున్నారు, లేదా కొంతమంది మాట ఉన్నప్పటికీ ఇతరులకు తమ మాట స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేరు. కాస్త వేదిక మీదకి వచ్చి మాట్లాడమంటే తడబడిపోతారు. కారణం ఏమిటి అంటే పూర్వజన్మలో సారస్వత దానం చెయ్యలేదట. ఈ మాట దేవీభాగవతం 3వ స్కంధంలో కూడా చెప్పారు, సత్యవ్రతోపాఖ్యానంలో. ఇప్పుడు మళ్ళీ యమధర్మరాజు సావిత్రితో చెబుతున్నాడు, పూర్వజన్మలో ఎవరికి పాఠం చెప్పనివాడు, పుస్తక దానం చెయ్యనివాడు, పలకలు దానం చెయ్యనివాడు, పుస్తకాలు రాసి పంచిపెట్టనివాడు, ఇటువంటి పాపాత్ములంతా ఈ జన్మలో గ్రంథ పాండిత్యం లేక మోగవాళ్ళే పుడతారు, లేదా అపశబ్దాలు పలికేటటువంటి వాళ్ళు అవుతారు. రాబోయే కాలంలో వీళ్ళు క్రూర కఠోర నరకాలకు పోతారు. దీనికి ప్రాయశ్చిత్తం సారస్వతం కృతం దానం భారతే యచ్చమానవః. ఏ మానవుడు ఈ భూమండలంలో సారస్వత దానం చేస్తాడో, సరస్వతిని గ్రంథాన్ని దానం చేస్తాడో, గ్రంథాన్ని 10 మందికి అందుబాటులోకి తెస్తాడో, అటువంటి వాణ్ణి మంత్రిని మొదలైన దేవతలు వచ్చి గౌరవించి హారతి పట్టి, నాయన నువ్వు సరస్వతీ సేవ చేసావు, ఇదిగో నిన్ను మేము మణిద్వీపానికి పట్టుకెళ్ళిపోతున్నాం అని హారతిచ్చి మరీ అంత్యకాలంలో మణిద్వీపానికి పట్టుకుపోతారట. చూడండి, మణిద్వీపం వసేత్ సహ, మణిద్వీపంలో అతడు వసిస్తాడు అని దేవీ భాగవతం చెబుతున్నది. ఉదాహరణకి ఇప్పుడు పద్మాగర్ గారే ఓ మానవ కథ రాశారు, ఓ మహాలక్ష్మీదేవి చరిత్ర, పరమ పవిత్రమైనది. ఒక శుభముహూర్తంలో తండ్రి గారు తల్లిగారి పేరు మీదుగా హరిగారు దాన్ని ముద్రణ చేసి మీలాంటి వాళ్ళకి రేపు పొద్దున అందుబాటులోకి తెచ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు కదా, మహాలక్ష్మి యొక్క అపూర్వ చరిత్ర. ఆ చరిత్ర మీ చేతికి వస్తుంది, అది ముద్రణ చేయటువంటి మాటలు కాదు. ఇలాగ ఏదైనా ఒక కావ్యాన్ని ముద్రణ చేసే అటువంటి వాడు అంత్యకాలములో మంత్రిణ్యంబాది దేవతలు వస్తారు, హారతి పట్టి మరీ మణిద్వీపానికి తీసుకెడతారు. ప్రామాణికంగా చెబుతున్నాను, నేనేం చెప్పినా ఉట్టుట్టి మాటలుగా చెప్పను, అంత గొప్పది. అందుకనేనండి అల్లసాని పెద్దన గారిని పిలిచి, నాయన నువ్వు రాసిన పుస్తకం నాకు ఇయ్యని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు తక్కువతానంతో అడిగాడా. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలముఖానిధి భువిని సత్కృతియ చూవే. 7 సంతానములు ఉన్నాయి ఈ భూమండలంలో. కన్న కొడుకు, పుస్తక ముద్రణ, చెరువు త్రవ్వుట, ఇటువంటివన్నీ కలిపి మొత్తం 7 ఉన్నాయి. అవి వరకు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లా. ఈ సప్త సంతానాలలో తక్కినవన్నీ ఎప్పుడో ఒకప్పుడు పోతాయట. గుడి కట్టించాడండి, ఈ గుడి మనకు సంతానం. కానీ గుడి కూడా 1000 ఏళ్ళు పోయాక కూలిపోవచ్చు. చెరువు తవ్వించాడు, అదొక సంతానం, మన బిడ్డట చెరువు. కానీ ఈ చెరువుని కూడా కాలక్రమేణ పూడ్చి చేసి తెల్ల చెరువు కాస్త రేపు పొద్దున్న వెల్ల చెరువు అయిపోవచ్చు. అక్కడ కూడా స్థలాలు వేసి ఎవడో ఆక్రమించవచ్చు, కబ్జా చేయొచ్చు. అలాగే ఒక ఆయన ఇంకేదో ఓ చోటకెళ్ళి ఓ మహత్తర కార్యక్రమం చేశాడు, ఓ పొలం దానం చేశాడు, రేపు పొద్దున ఈ పొలం ఇంకెవడో పట్టుకుపోవచ్చు. దేవాలయాలకు భూములు ఇస్తున్నారు కదా, ఆ భూములు ఎన్నుంటున్నాయి ఇవాడ. దేవాలయాల భూములు ఎన్నో ఆక్రమణవశం అయిపోయాయి. ఇవన్నీ సంతానాలే, ఇవన్నీ నాశనం అయిపోతాయి కొంతకాలం అయ్యాక. కానీ ఎప్పటికీ నాశనం కానిది కావ్యం. వ్యాసుడి కావ్యాలు ఎప్పటికైనా ఉంటాయా లేదా, వాల్మీకి కావ్యం ఎప్పటికైనా ఉందా లేదా, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల కవుల కావ్యములు ఎన్ని 100 సంవత్సరములు గడిచినా ప్రజల నాలుకల మీద ఉంటున్నాయా లేదా, పోతన గారి భాగవతం మనం మర్చిపోం. కారణం అది సరస్వతి. సరస్వతి భూమి ఉన్నంతకాలం నాశనం కాకుండా ఉంటుంది, అలా 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 వెడుతూనే ఉంటుంది. అందుకే అన్నిటికంటే గొప్పది సరస్వత దానము అన్నారు. అందుకని దేవీ భాగవతం రాస్తూనే అయినా, ఒరే నాయన ఈ పుస్తకం మీ ఇంట్లో పెట్టు పూజిస్తే చాలరా అన్నాడు ఆయన. చదవలేకపోయినా పర్వాలా. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఏ ఇంట్లో దేవీ భాగవతం అనే గ్రంథం నిరంతరం పూజింపబడుతుందో ఆ ఇల్లు ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగింటికి నిలయం. ధర్మార్థ కామ మోక్షాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మోక్షం డైరెక్ట్గా ఇవ్వకూడదు ఎప్పుడు. ముందు ధర్మం, తర్వాత అర్థం, తర్వాత కామం, ఆపై మోక్షం రావాలి. ఇలా క్రమ పద్ధతిలో ముక్తిని మనకు అందించేది ఒక్క గ్రంథం. అందువల్ల వీలున్నంత వరకు ఎప్పుడైనా మంత్రశాస్త్రాలు అలాగే పురాణాలు దేవతల చరిత్రలకి సంబంధించిన గ్రంథములు వస్తే వీలున్నంత వరకు నమస్కారం చేయండి. వీలుంటే ఒక పుస్తకం కొన్ని ఇతరులకు పంచిపెట్టండి. పనికి మాలిన పుస్తకాలు పంచిపెడితే ఏం ఉపయోగం ఉంది? అర్ధరాత్రి, అమావాస్య, కాకులు కావు అన్నాయి, గొడ్ల గోపల గుయ్యి అన్నాయి అంటే నీ గోప గుయ్యం ఉంటుంది, అది కొని పంచిపెడితే దానివల్లే ఉపయోగంలా. ఈ పవిత్ర గ్రంథాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి పూజించినా చాలు. ఎందుకంటే కనీసం పైన ఒక లక్ష్మీదేవి పటమైనా కనబడుతోందిగా, కథ అర్థం కాకపోయినా. కాబట్టి ఈ పవిత్ర గ్రంథములు శాశ్వతంగా అమ్మవారి యొక్క లోకాన్ని మనకి ప్రసాదిస్తాయి. ఇలా ఈ ధర్మకార్యములు చెయ్యి అని సావిత్రికి చెప్పి సావిత్రి యొక్క ధర్మమునకు మెచ్చుకొని యమధర్మరాజు గారు చచ్చిపోయిన భర్త ప్రాణాలు కూడా ఇచ్చాడు. ఇక్కడ మొత్తం కథ చెప్పట్లా మనం, ఎందుకంటే కేవలం సావిత్రి ధర్మరాజుల యొక్క సంభాషణే. అనేక విశేషాలు, ఏది ధర్మం ఏది అధర్మం ఇవన్నీ చెప్పాడు. ఒక్కోసారి మన మనస్సే చెబుతుందిట, మనస్సు ఒక్కొక్కసారి మనకి సాక్షి అయి నాయన ఇది పాపం వద్దురా అంటుందిట, అప్పుడు మనం మనస్సును నొక్కేస్తాం. ఒక్కోసారి వద్దని చెబుతుందండి, నిజం చెప్పమా. మన మనస్సులో ఎక్కడెక్కడ ఏ మూల ఏ ఏ పొరలు ఉన్నాయో ఆ పొరలన్నీ కలిపి ఏం చెబుతాయన్నమాట, ఒరే బాబు ఈ పూట ఈ పని చెయ్యొద్దంటాయి. ఇంతెందుకు గట్టిగా ఒక్కోసారి టిఫిన్ చేస్తున్నప్పుడు కూడా మన మనస్సు చెబుతుంది, రెండు అట్లు తిన్నావా, మూడో అట్లు తినకరా అబ్బాయి, తింటే నీకు కొంచెం డేంజర్ అని చెబుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అట్టు వేగింది అనుకుని తింటాం. తిన్న తర్వాత మన మహాబాధ పడతాం. అలా పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ మనస్సు యొక్క గొప్ప లక్షణాలు. మనస్సు అన్నిటికీ మూల కారణం మనయేవ ప్రధానమిహి కారణం బంధమోక్షయోహో. అయినా మనస్సును అదుపులో పెట్టలేక లేక మనస్సును ఒక్కోసారి నొక్కేసి పిచ్చి పనులు చేసి జీవులు భ్రష్టులు అవుతారు. మొహమాటం వల్ల, కర్మ వల్ల మనస్సును అదుపులో పెట్టకలేకపోవడమే పెద్ద పాపము. ఈ మనస్సు ఎలా అదుపులో ఉంటుంది? మనస్సు అదుపులో ఉండాలంటే ముందు పెద్దల సాంగత్యం ఉండాలి. మహాత్ములతో స్నేహం చేస్తే లాభం ఏమిటో తెలుసా? రోజు వాళ్ళు చెప్పే మాటలు వింటున్నాం కదా, అందువల్ల పాపం అంటే కొంచెం భయం కలుగుతుంది. రోజు పురాణం వింటున్న వాళ్ళు ఎన్ని చెప్పినా బయట వాళ్ళు చేసిన పాపాలు చేయలేరు. అసలు పాపం చేయకుండా ఉండమంటే కష్టం, కానీ సంపూర్ణముగా మాత్రం పూర్వం ఉన్నని పాపాలు చేయలేరు చూస్తూ చూస్తూ. సత్సాంగత్యం యొక్క గొప్పతనం అది. అందువల్ల వీలున్నంత వరకు సజ్జన సాంగత్యం చేస్తే పాపాల నుంచి విముక్తి పొందుతాం, పాపకర్మాచరణ చెయ్యం. ఇక రెండవది దేవాలయ సందర్శన. భగవంతుని ఎదురుగుండా చూసినప్పుడల్లా ఎంతో కొంత భయం కలుగుతుంది, అందువల్ల కూడా జాగ్రత్తగా ఉంటాం. మూడవది ఎప్పుడు పురాణాదులు శ్రవణం చెయ్యాలట. మంచి కథలు, ఆజ్య కథలు, సత్కథలు వినాలి. వినగా వినగా అందులో ఎవరో ఒకరి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఒక అద్భుతమైన కథ ఉన్నది. పూర్వం ఒక మంచి జ్యోతిష్కుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన చెప్పాడంటే జాతకం అలా జరగవలసింది. అటువంటి జ్యోతిష్కులు పూర్వం ఉండేవారు. కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుని జాతకాలు చెప్పేవారు కదా, ఎంత ఇస్తే అంత పుచ్చుకునేవారు. కానీ జాతక చక్రం మనకు 5,000, నీ మొహం చూసి ఊరికే ఉన్నదొన్నట్టుగా కొంచెం చెప్పడానికి 2,000, ఇలాంటి టిక్కెట్లు లేని రోజుల్లో వాళ్ళు ఏమిస్తే అది 10 పైసలు ఇచ్చినా, ఆఖరికి తోటకూర ఇచ్చినా అదే దక్షిణగా భావించి జాతకాలు చెప్పేవారు పాపం. అలాంటి ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, ఆయన చెప్పాడంటే జరిగేదనమాట. ఆయన కర్మయోగం వల్ల ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టగానే జాతకాన్ని చూశాడు ఆయన. ఈ కొడుకు పచ్చి దొంగ అవుతాడని ఉంది, ఇంకా ఆయన బెంగ పట్టుకుంది. అందరికీ జాతకం చెప్పే నాకు ఈ జాతకం చెప్పే విద్య ఎందుకు వచ్చిందో ఏమిటో, ఈ విద్య తెలియకపోయినా బాగుండేది. ఈ కుర్రాడి జాతకం చూడకుండా ఉంటే ఆయనకి ఇంత బాధ అనిపించదు, కానీ ఇప్పుడు కొడుకు జాతకం చూశాడు, ఈ కొడుకు ఉట్టి దొంగాడవుతాడని ఉంది. కొడుకు దొంగాడవుతాడంటే ఏ తండ్రికైనా ఎంత బాధ. ఇప్పుడు ఈ కొడుకు దొంగ అవ్వకుండా ఏం చెయ్యాలి? నేను గణించిన జాతకం అయి తీరుతుంది, నేను జాతకం చెప్పానంటే అయిపోతుంది, కాబట్టి వీడు దొంగ అవుతాడు, అవ్వకుండా చెయ్యాలి. నేను రాసిన జాతకమును నేనే తిరగ మార్చాలి ఎలాగా అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకి వశిష్ఠుడి దగ్గరకు వచ్చి, నీ కొడుకు జాతకం మార్చడం నీ చేతిలో ఉంది, చిన్నప్పటి నుంచి నీ కొడుక్కి నువ్వే పాఠం చెప్పు, దొంగతనంలో ఏ దొంగతనం చేస్తే ఏ శిక్ష యముడు వేస్తాడు, ఏ దొంగతనం వల్ల ఏ రోగం వస్తుంది, ఇవన్నీ పురాణాల్లో ఉన్న వాటిని చెప్పు అన్నట. అప్పుడు ఈ తండ్రి కొడుకు ఉపనయనం చేసి పెద్దయ్యాక 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేసి వాడిని కూర్చోబెట్టి రోజు వాడికి 1 గంట సేపు పురాణాలు చెప్పేవాడు. తక్కిన పాఠాల కంటే ఎక్కువ పురాణాలే చెప్పేవాడు. అందులో చెప్పేవాట, నాయన బంగారం దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతావు, ఆ తర్వాత భూలోకంలో పుడతావు, కుష్ఠరోగంతో పుడతావు, నీ ఒళ్ళంతా పుళ్ళైపోయి ఈ వేళ్ళు పాడైపోయి ఆ తర్వాత దేవా పాపి నేను పాడుకుంటూ అడుక్కుంటావు, తర్వాత నీ ఇష్టం. వెండి దొంగతనం చేస్తే క్షయరోగం వస్తుంది. ఇంకా ధనం దొంగతనం చేస్తే మొండి కాళ్ళతో మొండి చేతులతో కాళ్ళు చేతులు లేకుండా పుడతావు. ఇలా ఏ దొంగతనమునకు ఏ శిక్ష అవుతుంది, ఎలాంటి జన్మ వస్తుంది, ఇవన్నీ చెప్పేవాట. ఈ కుర్రాడు అన్నీ విన్నాడు. దాంతో వాడికి ఎక్కడన్నా బంగారం కనబడగానే కుష్ఠరోగం గుర్తుకొచ్చేది. తీరా కుష్ఠరోగం రౌరవ నరకం గుర్తుకు రాగానే ఆ బంగారం కేసు వెళ్ళేవాడు కాదు. అప్పుడప్పుడు వీడి మనస్సు వీడు దొంగబుద్ధి అవుతుందని ఉందిగా జాతకం ప్రకారం, అందుకని ఎవరి దగ్గరన్నా వెండి కంచం కనబడగానే అని వెండిని చూసేవాడు. ఆ వెండిని చూడగానే మళ్ళీ వాడు నాన్నగారు చెప్పిన క్షయరోగం కుంభీపాక నరకం గుర్తుకొచ్చి, ఓరి నాయన తాత్కాలికంగా వెండి కంచం తెచ్చుకుంటే ఆ తర్వాత నా బతుకు మొండి కంచం అవుతుంది అనుకుని భయపడేవాడు. ఈ విధంగా నిరంతరం వాడికి దొంగతనం మీదకి దృష్టి వెళ్ళినా వాళ్ళ నాన్నగారు చెప్పిన కథలు వినడం వల్ల ఏ దొంగతనం వల్ల ఏ శిక్ష వస్తుంది, ఏ దొంగతనం వల్ల ఏ రకమైన నరకానికి పోతాం, ఎలాంటి జన్మ వస్తుందో గుర్తొచ్చి భయపడిపోయేవాడు. ఇలా వీడికి 18 ఏళ్ళు వచ్చాయి. బాగా చదువుకున్నాడు నాన్న దగ్గర. ఈ తండ్రి రోజు చెప్పిన పురాణాల వల్ల అప్పటి వరకు దొంగతనం చేయలేదు వాడు. ఒకరోజున రాజుగారు పిలిచి, అయ్యా మీరు మాకు ఆస్థాన పురోహితులు కూడా కదా, మీరు రిటైర్ అయిపోతున్నారు, మీ తర్వాత మాకు కొత్త పురోహితుడిని పెట్టండి అంటే, మా అబ్బాయి అండి నా దగ్గర బాగా చదువుకున్నాడండి, 18 ఇయర్స్ వచ్చాయండి, ఈ కుర్రాన్ని మీ దగ్గరికి పురోహితుడిగా పంపిస్తున్నానండి అన్నట. రాజుగారు సంతోషించి మా గురువుగారు కొడుకు వస్తున్నాడు పురోహితుడిగా, ఎంత అదృష్టం అనుకున్నట. ఈ కుర్రాడు రాజుగారి ఆస్థానంలో చేరాడు. రోజు రాజుగారి ఆస్థానంలో రాజుగారి పూజామందిరంలో పూజ చేసి ఆయన చేత చేయించవలసినవన్నీ చేయించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. రాజుగారు ఇచ్చిన దక్షిణ గుర్తుకు వచ్చేవాడు. ఆ వస్తున్నప్పుడు రాజుగారి భవనంలో పెద్ద పెద్ద బంగారపు మంచాలు, దెమ్మలు, ఉయ్యాలలు ఇవన్నీ చూసినప్పుడల్లా బంగారం అనిపించేది. ఎందుకంటే వీడి బుద్ధి దొంగ బుద్ధి కదా, వీడి జాతకం ప్రకారం అలా దొంగతనం చెయ్యాలనిపించినప్పుడల్లా వాడు నాన్నగారు చెప్పింది గుర్తుకొచ్చేది. మళ్ళీ దాంతో బంగారం దొంగతనం చేయలేదు. వెండి చూస్తే ఇంకోటి గుర్తొచ్చేది, వెండి దొంగతనం మానేశాడు. ఇలా ఏం చూసినా వాళ్ళ నాన్నగారు చెప్పినా గుర్తొచ్చేయట. బియ్యం దొంగతనం చేద్దామంటే ఓ భయం, పప్పు దొంగతనం చేద్దామంటే భయం, ఉప్పు దొంగతనం చేద్దామంటే భయం. ఇలా ఎక్కడికక్కడ దొంగతనం చేయలేక మనస్సును అదుపులో పెట్టుకుంటూ జాగ్రత్తగా రాజుగారు ఇచ్చిన దక్షిణ పుచ్చుకుని ఇంటికి వచ్చేవాడు. ఒకరోజున ఆయన ఉత్తరీయానికి ఒక మూట కట్టుకు బయలుదేరాట. ఎందుకో తెలియదు కానీ రాజుగారి దగ్గరికి పంపేటప్పుడే వీళ్ళ నాన్నగారు కాపల వాళ్ళని పిలిచి, మా అబ్బాయి రాజాస్థానమునకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాడి బట్టలు ఒకసారి చెక్ చేయండి అన్నట్ట, ఈ కొడుకు మీద నమ్మకం కొద్దీ. అందుకని ఈ కాపల వాళ్ళు ఈయన వెళ్ళినప్పుడల్లా ఈయన బట్టలు కొంచెం చెక్ చేసేవారు. కొద్ది రోజులు పోయాక ఈయన దగ్గర ఏమీ లేదు, మహాత్ముడు వాళ్ళ నాన్నగారు అనవసరంగా కొడుకు మీద అనుమానం పడుతున్నాడు అని ఇక అతన్ని వెరిఫై చేయడం మానేశారు, వాడిని పరిశోధించడం మానేశారు, పరిశీలించడం మానేశారు. ఈరోజు మాత్రం వాడు మూట కట్టుకుని వెళ్ళాట ఉత్తరీయానికి. ఈ కాపల వాళ్ళకి ఎందుకు ఈ మూటను చూడగానే అనుమానం వచ్చింది. లోపలికి వెళ్ళేటప్పుడు పైన వేసుకున్న కండువాకి ఏమీ ముడి లేదు, మూట లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వీడు ఉత్తరీయం దగ్గర ఏదో ఇంత మూట వెళ్ళాడుతోంది, ఏం పట్టుకుపోతున్నాడో అని ఆ మూట ఇప్పి చూశారట. ఆగబోయ్ పంతులు గారు అబ్బాయి అని ఆపేసి ఆ మూట ఇప్పి చూశారు. అందులో ఇంత చిట్టు ఉందిట, ఆవులకేసే చిట్టు. వీడు తెల్లబోయి ఎవడన్నా బంగారం మూట కట్టి కడతాడు, వెండి మూట కట్టి కడతాడు, అది ఇది కాకపోతే ఆఖరణ పురాణం అయిపోయాక పెట్టే ప్రసాదం పులిహార ఈ చెత్తో రహస్యంగా మూట కట్టు కడతాడు. ఇది ఎక్కడ కూడా అండి చిట్టు మూట కట్టాడని అయినా మనకెందుకు వచ్చింది, ఇలాంటివి ఏం జరిగినా రాజుగారికి చెబుదామని ఈ మూటని వెండి తీసుకెళ్ళి రాజుగారి దగ్గర నిలబెట్టారు. రాజుగారు తెల్లబోయి, ఇదేంటండి గురువుగారు అబ్బాయి గారు ఈ చిట్టు ఎందుకు మూట కట్టుకున్నారు అంటే, మా ఇంట్లో ఒక ఆవు ఉందండి, ఆవు కోసం కక్కుర్తిపడి రహస్యంగా పట్టుకుపోతున్నాను మహారాజా అన్నట్ట. రహస్యంగా పట్టుకెళ్ళవలసిన కర్మ ఏమిటయ్యా, నన్ను అడిగితే బస్తాలకు బస్తాలు చిట్టు తోడు పంపుతాను కదా అంటే ఏం చెప్పనండి నా బుద్ధి అండి అన్నట్ట. అనగానే రాజుగారికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక గురువు గారిని పిలిచాడు. గురువు గారు, మీ అబ్బాయి చిట్టు దొంగతనం చేశాడు ఏమిటంటే, అప్పుడు ఓ పరమాత్మ నీకు దండం అన్నాడు ఆయన. నేనేమో చిట్టు గురించి ఎత్తితే మీరు పరమాత్మ దండం అంటారేమిటన్నాడు మళ్ళీ రాజుగారు. అప్పుడు మహారాజా, మీ దగ్గర దాపరికం ఎందుకు? ఈయన కొడుకు జాతకం ప్రకారంగా వీడు పరమ దుర్మార్గుడు, దొంగ అవ్వాలి, కటిక దొంగ అవ్వాలి. వీడు దొంగ అవ్వడం ఇష్టం లేక వశిష్ఠుడి యొక్క మాట ప్రకారం వీడికి రోజు నేను పురాణాలలో దొంగతనాలు చేసిన వాళ్ళ కథలు, దొంగతనాల వల్ల ఏ నరకం, తర్వాత జన్మలో ఏ రోగం వస్తాయో చెప్పాను. అన్నీ చెప్పాను కానీ చిట్టు ఎత్తుకుపోతే ఏం రోగం వస్తుందో, ఏ నరకానికి కడతాడో చెప్పలేదు నేను. వీడు అన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు, ఈ చిట్టు గురించి చెప్పలేదుగా. ఆ దొంగ బుద్ధి జాతకం మార్చలేం కదా, వాడి కర్మ ప్రకారంగా వీడు దొంగ అవ్వాలి. ఆ దొంగ బుద్ధి చిట్టు దగ్గర చూపించాడు. ఏమంటే చిట్టు పొట్టు ఏం చెబుతామండి వరి బొత్తిగా, నాయనలారా అది దొంగతనం చేస్తే తప్ప, ఇది దొంగతనం చేస్తే తప్ప అంటాం, కానీ గురువు గారి కాళ్ళకి దండం పెట్టి గండబెండేరు ఎత్తుకుపోతారని ఊహ నాకు ఉండదు కదా. అందువల్ల దాని గురించి చెప్పలేము మనం చూస్తూ. కాబట్టి నేను ఈ చిట్టు గురించి చెప్పకపోతే ఆ ఒక్క చిట్టు ఎత్తుకుపోయాడు మహారాజా. జాతక రీత్యా వాడికి ఉన్నటువంటి కర్మయోగం పూర్తిగా తొలగించలేకపోయాను నేను. ఇప్పుడు అసలు విషయం అర్థమవుతున్నది. ఒక వ్యక్తి యొక్క ప్రారంభం ఒకటి ఉంటుంది, ఈ ప్రారంభం ఎంతో కొంత అనుభవించాలి. వాడిని పూర్తిగా బాగు చేసిన ఈ కొంచెం దొంగతనాన్ని నేను బాగు చేయలేకపోయాను, ఎందుకంటే ఈ మాత్రం వాడు చెయ్యాలి, అది వాడి కర్మ. కానీ నా బోధలతో, నా సంస్కారంతో వీడిని భయంకరమైన పాపాలు చేయకుండా కాపాడా. అందుకని శాస్త్రం ఏం చెబుతున్నదంటే, సత్సాంగత్యం వల్ల, నిత్యం పురాణములలో ఉన్న బోధలు వినడం వల్ల జాతకం 99% బాగుపడుతుంది. ఆ 1% మాట పక్కన పెడితే. అందుకని ఒక వ్యక్తి యొక్క పాపాలు తొలగించాలంటే, వాడి సంస్కారం బాగు చేయాలంటే మనం ఏం చేయాలన్నమాట, ఇలాంటివి వినాలి, సత్సాంగత్యం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ రోజు వినగా వినగా మనం కూడా చాలా వరకు మారతాం, పూర్తిగా మార్చలేం. ఆ కాస్త చిట్టు పట్టుకుపోయినట్టుగా ఏదో పట్టుకుపోతాడు, పిల్లలు వచ్చి అరటిపండు పట్టుకుపోయినట్టుగా అరటిపండుతో పోయే వాళ్ళకి ఆ పాపం, పెద్ద పాపాలు చెయ్యరు. అందువల్ల మనిషి కర్మాచరణం బాగుండాలంటే ముందు చేయవలసింది ఏమిటి, సాధువులతో సాంగత్యం, గురువులతో సాంగత్యం, వారు చెప్పేటటువంటి కథలు వినడం, ఇవన్నీ వినగా ఎక్కువ పాపం తొలగిపోతుంది, కించిత్తు ఉంటుంది. ఆ కించిత్తు వీడికేం ప్రమాదం తెచ్చిపెట్టదట. ఇది యముడు చెప్పాడు కాబట్టి మనం కూడా ఆచరణలో పెట్టాలి. అందుకనే పూర్వకాలంలో చిన్నప్పటి నుంచి పిల్లలు తీసుకొచ్చేవారండి పురాణాలకి, 1-2 గంటలు వాళ్ళు వినడం వల్ల కాలం ఏం వేస్ట్ అవుతుందా, మన పిల్లలు 2 గంటలు వింటున్నారు, ఈ 2 గంటల్లో ఎంసెట్ చదువుతారు, లేకపోతే వాళ్ళు ఏదో ఐ సెట్ చదువుతారు, ఈ సెట్ చదువుతారు అనుకుంటారే, అది ఈ సెట్ కాదు, వాడి దిక్కుమాల సెట్ అది. ఆ సెట్టు వల్ల వాడికి ఎందుకు పనికి రాకుండా పోతున్నారు, వాళ్ళ బుర్రలు పాడైపోయి ఎందుకు పనికిరాక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అదే వీలున్నంత వరకు 1-2 గంటలు 1 గంట వాళ్ళ చేత ఇలాంటి కథలు వినేలా చేస్తే వాళ్ళకు గొప్ప సంస్కారం, ఆత్మబలం వస్తుంది, తమ జాతకమును తాము మార్చుకోగలుగుతారు వాళ్ళు. మన జాతకాన్ని మార్చుకునే శక్తి మన చేతిలో ఉన్నది, మన కర్మాచరణమును మార్చుకునే శక్తి మనకున్నది, అదే గురువుల యొక్క గొప్పతనం అని ఈ విధంగా అనేక బోధలు చేసి సత్యవంతుణ్ణి బ్రతికించి యమధర్మరాజు గారు అదృశ్యుడయ్యాడు. ఆ సావిత్రి సాక్షాత్తు అమ్మవారు సావిత్రి యొక్క అంశతో పుట్టింది. అందుకే ఈ సావిత్రి యొక్క కథ జగత్ప్రసిద్ధం, మహాపవిత్రం కూడా. ఈ సావిత్రి సామాన్యురాలు ఏం కాదు, మీకు ప్రారంభంలోనే చెప్పానుగా గాయత్రీ మాత యొక్క కటాక్షంతో పుట్టింది అని క్లుప్తముగా నారదునికి నారాయణుడు సావిత్రి యమధర్మరాజుల యొక్క సంభాషణ చెప్పగానే ఇప్పుడు ఆయన నారాయణునికి ఇష్టురాలైన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. లక్ష్మీదేవి ఒకప్పుడు మణిద్వీపంలో అమ్మవారి శరీరం నుంచి ఆవిర్భవించింది. ఇదివరకు కూడా మీరు తృతీయ స్కంధంలో విన్నారు, ఒకప్పుడు త్రిమూర్తులు వైకుంఠానికి, కైలాసానికి, బ్రహ్మలోకానికి వీటన్నిటిని చూసుకుంటూ చిట్ట చివరి మణిద్వీపానికి వెళ్ళారు. దారిలో ఎన్నో వైకుంఠాలు, బ్రహ్మలోకాలు, కైలాసాలు చూసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అమ్మవారు తన శరీరం నుంచి మహాలక్ష్మిని, మహాసరస్వతిని, మహాకాళిని సృష్టించి త్రిమూర్తులకి భార్యలుగా ఇచ్చింది. అంటే త్రిమాతలు అమ్మ నుంచి ఆవిర్భవించారు. ఆ తర్వాత వాళ్ళు అనేక జన్మలు ఎత్తారు. కారణం ఏమిటంటే, ఇతపూర్వం నువ్వు పార్వతీదేవి చరిత్ర చెప్పావు, కానీ మహాలక్ష్మి క్షీరసముద్రరాజు తనయ్యగా ఎందుకు పుట్టిందో పూర్తిగా వివరించలేదు. సనాతని మణిద్వీపంలో ఉన్న అమ్మ శరీరం నుంచి ఆవిర్భవించిన మహాలక్ష్మి ఎలాగ మళ్ళీ పాలసముద్రం కూతురయ్యింది? కథం బభూవసాదేవి పృథివ్యాం సింధు కన్యక ఆ తల్లి మళ్ళీ సింధు కన్యకగా సముద్రరాజ తనయ్యగా ఎలా మారింది, తిరిగి విష్ణువుని ఎలా చేరింది, ఈ కథ నాకు చెప్పు అనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఇంద్రుడు స్వర్గసింహాసనాన్ని పరిపాలిస్తూ పదవి ధనం ఇవన్నీ ఉన్నాయని అహంకరించాడు. ఈ అహంకారం వల్ల ఏమైంది, త్రాగుడికి అలవాటు పడ్డాడు. మధుపాన ప్రమత్తస్య త్రైలోక్యాధిపతి పురా, ఒకప్పుడు ఇంద్రుడు తెగతాగి మత్తెక్కి తిరగడం మొదలుపెట్టాట. కాలప్రభావం వల్ల కొంతమందికి డబ్బు ఎక్కువ వస్తే, కీర్తి ఎక్కువ వస్తే, తాగుడు లాంటి వ్యసనాలు అలవాటు అవుతాయి. వాడి కర్మ వల్ల ఈ మద్యపానానికి అలవాటు పడ్డాడు. ఒకనాడు మద్యపానం చేసి రంభతో పాటు క్రీడిస్తూ ఐరావతం ఎక్కి తిరగడం మొదలుపెట్టాట. అలా తిరుగుతూ తిరుగుతూ కైలాస పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో కైలాస పర్వత ప్రాంగణానికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఈ దుర్వాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దుర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని పారిజాతమాలతో సత్కరించాట. ఆయన దగ్గర ఒక పారిజాత పూల పుష్పాల మాల ఉన్నది. ఒక మాల తానే స్వయముగా కట్టి ఈ మాల విష్ణువు యొక్క మెడలో వేశాడు. భగవంతుడు వాసుదేవుడు సంతోషించి, దుర్వాస పారిజాత పుష్పాలతో తయారు చేసిన ఈ మాల నా మెడలో వేసావు, ఇది నేను నీకు మళ్ళీ శేషమాలగా ఇస్తున్నాను, ఇది నేను ఎత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళు. నేను ధరించి తీసినటువంటి మాల అత్యంత పవిత్రమైనది. ఆ మాల ధరించిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు, మహామహిమోపేతుడవుతాడు. నువ్వు ఈ మాల ముందు నేను ఎత్తి మీద ధరించి, ఆ తర్వాత నీకెవరైనా ఇష్టులు కనపడితే వాళ్ళకి వాళ్ళు బాగుపడతారు అన్నట్ట. అప్పుడు ఆయన ఏం చేశాడు, విష్ణుదత్తం పారిజాత పుష్పం చ సుమనోహరం. విష్ణువు స్వయంగా ఇచ్చిన, ధరించి ఇచ్చిన పారిజాత పుష్పాల మాల తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకుని, ప్రభు నువ్వు ధరించి మాల నాకు ఇచ్చావు, నన్ను ధన్యుణ్ణి చేసావు, ఇది ఎవడైనా అర్హుడైన ఉత్తముడైన శిష్యుడు దొరికితే వాడికి ఇస్తాను అని ఆ మాల గుర్తుకు రావడం మొదలెట్టాట. దారిలో ఐరావతం మీద ఉన్న ఇంద్రుడు కనపడ్డాడు. వెంటనే ఆయనకు ఆనందం కలిగింది. ఇంద్రుడు మూడు లోకాలకే అధిపతి, ఇతడు దేవతలకు అధిపతి, సత్వగుణ ప్రశస్తుడు. ఇటువంటి వాడికి మాల ఇస్తే వాడికి సంపదలు పెరుగుతాయి, పదవి శాశ్వతంగా ఉంటుంది, ఇంద్రుడి వల్ల ప్రజలు ఆనందం పొందుతారు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షాలు కురుస్తాయి అనుకుని ఏం చేశాడు, నాయనా ఇంద్రా ఇలారా అన్నట్ట. ఇంద్రుడు ఒంటి చేత్తో నమస్కరించాట. ఎప్పుడు ఒంటి చేత్తో నమస్కరించకూడదు, అందుకని ఎవరైనా వస్తే హాయ్ అని చెయ్యెత్తకండి, అయితే రెండు చేతులు జోడించి నమస్కరించండి, ఇష్టం లేకపోతే మాట్లాడ కూరుకోండి. ఒక్క చేతులు లేని వాళ్ళకి మినహాయింపు, మళ్ళీ పాపం ఒక చెయ్యి లేదు ఒక్క చెయ్యి ఉందనుకోండి, అప్పుడు వాడు ఒంటి చేత్తో నమస్కరించవచ్చు. కానీ రెండు చేతులు ఉండి కూడా రెండు చేతులతో కాకుండా హాయ్ అండం, హాయ్ అంటే నీ తలకాయ యమలోకానికి పోతుంది. కాబట్టి అనుక్షణము మనం జాగరూకులమై ఉండాలి. ఇంద్రుడు మైకంతో ఒంటి చేత్తో నమస్కరించాట. అయినా సరే దుర్వాసుడు పట్టించుకోకుండా, ఇంద్రా ఇలారా, ఇది విష్ణుదత్తమైన పారిజాత పుష్పముల మాల, ఇది కాస్తమా అక్కడ ఆయన చూపించింది. మళ్ళీ చూసి ఇది నిజం అనుకుని పట్టుకుపోయారు, ఇది గురువుగారి మెడలో వేసిన దండ. అక్కడ నిజంగా హరి ధరించి ఇచ్చినటువంటి మాల, ఈ మాల నీకు ఇస్తున్నాను, ఇది ఎటువంటిదో తెలుసా, తజ్జరా రోగ మృత్యుఘ్నం శోకఘ్నం మోక్షకారకం. ఈ మాల భగవంతుడు ధరించిచ్చాడు గనక ఇది నువ్వు ధరించు, ఇది ధరిస్తే ముందు జరా ముసలితనం ఉండదు నీకు, రోగ రోగములు తొలగిపోతాయి, మృత్యుఘ్నం మృత్యువుని కూడా తొలగిస్తుంది. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఇంద్రుడికి మృత్యు ఉంటుందని. ఇంద్రుడి పదవీ కాలం 43,20,000 సంవత్సరాలే, ఆ తర్వాత వాడు వెళ్ళిపోతాడు. కానీ ఇది నువ్వు ధరిస్తే నీకు పదవి పోయినా వైకుంఠం వస్తుంది, నీ పదవీ కాలం అయ్యాక వైకుంఠానికి ఎడతావు, అక్కడ నువ్వు జర మరణాలు లేకుండా శాశ్వతంగా ఉంటావు, నీకు శోకం ఉండదు, ఎందుకంటే ఈ దండ శోకఘ్నం శోకములను తొలగిస్తుంది, మోక్షకారక ముక్తిస్తుంది అని వినయముగా పట్టుకెళ్ళి దుర్వాసుడు ఈ దండని ఇంద్రుడి చేతిలో పెట్టాడు. నిజంగా ఆ మాల చేతికొస్తే భక్తితో కళ్ళకద్దుకుని శిరస్సును పెట్టుకోవాలి, లేదా మెళ్ళలో వేసుకోవాలి. వీడు దురదృష్టం, బాగా మైకంలో ఉన్నాడు కదా, అందుకని రెండు మైకాలట, ప్రమత్తో రాజ్య సంపద, రాజ్య సంపద వల్ల వాడు మత్తుడయ్యాడు. డబ్బు ఎక్కువ ఉంటే అహంకారం, ధనాహంకారంతో మత్తుడయ్యాడు, సహజంగా తాగి ఉన్నాడు. అందుకని దండ చేత్తో పుచ్చుకుని ఎంతటి ఇంద్రుడికి కేవలం పూలమాల ఇస్తావా అని ఆ పూలమాల ఐరావతం మేడ మీద వేశాట. పుష్పం సన్యస్తయామాస తదైవ కరిమస్తకే ఏనుగు మెడ మీద వేశాడు. ఇక్కడ జరిగిందటో తమాషా, భగవంతుడు వాసుదేవుడు మెడలో వేసుకిచ్చిన ఈ పూలమాల ఏనుగు మెడ మీద వెయ్యగానే హస్తి తత్స్పరిశమాత్రేణ రూపేణ చ గుణేన చ తేజస వయస అకస్మాత్ విష్ణుతుల్యో బభూవ. ఒక్కసారి ఈ దండ ఏనుగు మెడలో పడగానే ఆ ఏనుగు కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోయింది. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఎలా ఉంటారో అలా మారిపోయింది, విష్ణువైపోయిందిట. అయిపోయి వీడి కిందకి పారేసి తన మీద ఉన్నవాడిని అదృశ్యం అయిపోయింది. అంటే ఆ దండ ఎంత గొప్పదో ఆలోచించండి. విష్ణువు ఎటువంటి తేజస్సుతో వెలిగిపోతాడో అటువంటి తేజస్సుతో వెలిగిపోయిందిట. మహత్తరమైనటువంటి యోగం పట్టేసింది ఆ ఏనుగుకి. తర్వాత ఆ ఏనుగు తలే విఘ్నేశ్వరుడికి తల అయ్యింది. చాలామందికి తెలియదు కానీ ఇక్కడే చెప్పారు సుస్పష్టంగా. శ్రీమన్నారాయణుని యొక్క ఆ పూలమాల శేషమాల ఏనుగు మెడలో పడగానే ఆ ఏనుగు భవిష్యత్తులో విఘ్నేశ్వరుడికి శిరస్సై శాశ్వతంగా ప్రథమ పూజ అందుకుంటుంది వాడ ప్రపంచంలో. అది శ్రీ మహావిష్ణువు యొక్క శేషమాలకున్న విలువ. అది అదృశ్యమైపోగానే ఇంద్రుడు కింద పడిపోయాడు. వెంటనే మునీశ్వరుడు పళ్ళు పటపట కొరికాడు. అందులో గురువుల్లో దుర్వాసుడికి కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రుద్రాంశ స్వరూపుడు, ఆయన పళ్ళు పటపట కొరికి మూర్ఖుడా. ఎంత ఐశ్వర్యమత్తుడు అయితే మాత్రం భగవంతుడు వాసుదేవుడి యొక్క శేషమాలని నిర్లక్ష్యం చేస్తావా? నేనిచ్చినటువంటి పరమ పవిత్రమైన పుష్పమును ఏనుగు మెడ మీద వేస్తావా? నీకు తెలియదా బృహస్పతి దగ్గర చదువుకోలేదా? నీ చదువు ఏమైపోయింది? విష్ణోర్ నివేదితం చైవ విష్ణోః నివేదితం చైవ నైవేద్యం వా ఫలం జలం ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మ భవేత్. ఎప్పుడైనా విష్ణువాలయానికి వెళితే అక్కడ పుష్పము ఫలము నీకు ఇవ్వగానే పువ్వుని వెంటనే నెత్తి మీద పెట్టుకోవాలట, శిరస్సు మీద పెట్టుకోమన్నారు. ఎప్పుడు చూడండి, రామాలయం ఉంది ఇక్కడ, రామాలయానికి వెళ్ళారు, అక్కడ అర్చక స్వామి వారు మీకు ఒక పువ్వు ఇచ్చారు, ఆ పువ్వు వెంటనే కళ్ళ కత్తుకుని ఏం చేయాలి? శిరస్సును పెట్టుకోవాలి. దండ ఇస్తే మెళ్ళో వేసుకోవాలి. భగవంతుని శేషమాల, శేష పుష్పం విష్ణువు దగ్గర నుంచి వచ్చిన దాన్ని శిరోధార్యముగా భావిస్తే వాడు మహాయోగజాతకుడవుతాడు, వైకుంఠానికి పోతాడు. నైవేద్యం వా ఫలం జలం, అక్కడ పండో నీరో ఇస్తే, నీరైతే వెంటనే తాగాలి, పండైతే ఎంతో కొంత ప్రసాదంగా స్వీకరించాలి. దానిని ప్రాప్తి మాత్రేణ భోక్తవ్యం అన్నాడు. రాగానే స్వీకరించాలట, మళ్ళీ తర్వాత ఎప్పుడో చేద్దాం అనుకోకూడదట. అందుకే ఎప్పుడైనా మనకి గుళ్ళు ప్రసాదం ఇస్తే తినడానికి కుదరదు అనుకోండి, ఏవుకో పెడతారు అనుకోండి మీరు, అప్పుడు పుష్పం నెత్తి మీద పెట్టేసుకోవాలి. మీరు ఎప్పుడన్నా కొంచెం నన్ను అబ్జర్వ్ చేయండి. అందుకే ఆలయంలోకి వెళ్ళినప్పుడు పువ్వు ఇస్తే ఆ పువ్వుని వెంటనే శిరస్సును పెట్టుకుంటే విష్ణువు యొక్క నైవేద్యం మనం గౌరవంగా స్వీకరించినట్టే మనకున్న జాతక దోషాలన్నీ పోతాయి. అదే శివుడి పువ్వు ఇస్తే దాన్ని నందీశ్వరుడి మీద పెట్టాలి. ఇది శాస్త్ర నియమం. అందుకని ఎప్పుడు లభించినా అనుభవించాలని శాస్త్రం చెబుతూ ఉంటే, దౌర్భాగ్యుడా నువ్వు ఆ దండ తీసేసి ఏనుగు మెడ మీద వేస్తావా? భగవంతుడైన విష్ణువు దగ్గర ఉన్న పువ్వుని నిర్లక్ష్యం చేసిన వాడు భ్రష్ట శ్రీహి ఐశ్వర్య నాశనం పొందుతాడు. వాడి దెబ్బంతా పోతుంది, వాడి తెలివితేటలు పోతాయి, పరమభ్రష్టుడైపోతాడు వాడు. ఇంక నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఇదిగో ఇదే నీకు నా శాపం, నీ సమస్త సంపద సముద్రం పాలైపోగాక. లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలం విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోవాలి. లక్ష్మి ఉన్నంత వరకు నీకు డబ్బు ఉంటుంది, నీకు డబ్బు పోవాలంటే లక్ష్మి నశించిపోవాలి. ఇదే నా శాపం. నా శాపం వల్ల ముల్లోకాలలో ఉన్న లక్ష్మీదేవి సముద్రం పాలైపోగాక అనగానే ఆయన తెల్లబోయి ఒక్కసారి కాళ్ళ మీద పడిపోయాడు. బాబు నన్ను క్షమించన్నట్ట. ఇంద్రుడికి అప్పటికి అహంకారం దిగిపోయింది, మత్తు దిగింది. ఈ శాపానికి గురయ్యాడు. అందులో దుర్వాసుడి శాపం అయి తీరుతుందండో. అందుకని కళ్ళు తిరిగి బైర్లు గమ్మి భయం కలిగి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నాయన నేను నిన్ను తిట్టలేదురా, నువ్వు చేసిన పాపములకు శిక్ష వేస్తున్నాను. ఎందుకని ముందే చెబుతున్నాను విను, తెలిసి కానీ తెలియక కానీ శివలింగం చేతికొస్తే ఆ శివలింగాన్ని కళ్ళకు అద్దుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలట. ఎవరైనా శివలింగం ఇస్తే ఈ శివలింగం మా ఇంట్లోకి పట్టుకెళ్ళము అని గుళ్ళో వదిలిస్తే వాడు సర్వనాశనం అవుతాడని చెప్పారు ఇక్కడ. శివలింగ ప్రధానం చేయద్దత్తం అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు దుర్వాసుడు ఇంద్రుడికి చెప్పటంలా ఇంద్రుడి వంకతో మానవులమైన మనకి చెబుతున్నాడు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక శివలింగం ఇచ్చి లేక ఎక్కడన్నా యాత్రకి వెళ్ళినప్పుడు ఒక శివలింగం ఇచ్చి నాయన ఈ శివలింగాన్ని పూజామందిరంలో పెట్టుకో అంటే భయపడి దాన్ని రహస్యంగా ఎక్కడైనా పారేసినా లేకపోతే దానిని గౌరవించక పూజించక మూలబెట్టినా అటువంటి వాడు భ్రష్టుడు అవుతాడు. కాబట్టి శివలింగం వస్తే దాన్ని కళ్ళకద్దుకుని పూజామందిరంలో పెట్టుకోండి. మరీ వందల వేలు శివలింగాలు పెరిగిపోతే ఒకటి కంటే ఎక్కువ అయిపోతే మాత్రం దాన్ని సముద్రంలోనూ నదిలోనూ కలపచ్చట. అసలు కేవలం భయంతో శివలింగం కనబడగానే అవతల పారేయకూడదు. అలాగే ఇళ్లలో చిరిగిపోయిన పటాలు ఉంటాయే అవి రహస్యంగా గుళ్ళలో పెట్టేస్తున్నారు, అది మహాపాపం తెలుసా. మీ ఇంట్లో ఓ పటం చిరిగిపోతే దాన్ని ఎక్కడైనా భూమిలో పాతి పెట్టండి లేదా సముద్రంలో కలపండి. అంతేగాని ఆ పటం పట్టుకొచ్చి రహస్యంగా గుళ్ళో పెట్టి ఆ పక్కన ఈ పక్కన పెట్టేసి మీ ఇళ్లలో విగ్రహాలు మీ ఇళ్లలో పటాలు ఇవన్నీ పెట్టడానికి గుడి లేదు. గుడిలో అలాంటివి పెట్టకూడదు. గుడికి మీరు ఇస్తే గోవులకు ఇవ్వండి డబ్బు, లేదా ఏ శివుడికో లేక రాముడికో అమ్మవారికో కిరీటం చేయించేవండి మీకు బాగా డబ్బు ఎక్కువ ఉంటే. అంతేగాని పనికిమాలిన వస్తువులు రహస్యంగా అక్కడ పెట్టిపోతే దరిద్రులు అవుతారని చెప్పారు. భ్రష్టశ్రీహి అన్నాడు. అది పాపం. ఈ రోజు నుంచి మనకి పనికిరానివి పాడైనవి గుళ్ళల్లో పెట్టకండి, అలా పెట్టినవాడు నశిస్తాడని చెప్పారు. అలాగే ఏదన్నా నైవేద్యం పెట్టి శివుడికి దాన్ని ప్రసాదంగా ఇస్తే ఎంతో కొంత తినాలట. ఆఖరికి ఉపవాసం రోజులు కూడా అన్న నైవేద్యం పెడితే ఈ అన్న నైవేద్యం ఇంటికి పట్టుకెళ్ళి రాత్రి ఉపవాస విరమణ సమయంలో స్వీకరించాలి, పారేయకూడదు. ఒక్క మెతుకైనా స్వీకరించమన్నారు, లేదా ఆయనకే ముందే చెప్పాలి ఈ పూట ఉపవాసం ఉన్నానండి కాబట్టి ప్రసాదంగా నాకు ఏదైనా పండు ఇవ్వండి, అన్నం మాత్రం ఇవ్వకుండా అనాలి. ఇచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక తినకూడని కొన్ని తిళ్ళు తిన్నాం మనం. ఇక్కడ చెప్పాడు ఉచ్ఛిష్టాన్నం పర్యుషితం సర్వభక్షావశేషితం అంటే ఏమిటి, ఎంగిలి అన్నం తినడం, ఏగలు చేమలు దామలు పడినవి తినడం, కుళ్ళిపోయిన మాంసాదులు తినడం, అడ్డమైన వాళ్ళు తిన్న ఎంగిళ్ళు తినడం, ఇలాంటివన్నీ మహాపాపాలు. ఈ పాపములన్నీ శ్రీమన్నారాయణుని యొక్క శేషమాల కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుంటే పోతాయి. అందుకనే విష్ణువు యొక్క మాలకి అంత విలువ. ఈ పట్టెప్పుడైనా వైష్ణవాలయమునకు వెళ్ళినప్పుడు ఒక పుష్పం ఇస్తే ఆ పువ్వుని కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుంటే తినకూడనివి తినడం వల్ల త్రాగకూడనివి త్రాగడం వల్ల వచ్చే మహాపాపములు పోతాయి. ఇక అన్నిటికంటే ఏమిటో తెలుసా, అన్ని ద్రోహాల్లోకి గొప్ప ద్రోహం గురుద్రోహం. గురువు గారికి మాట ఇచ్చామంటే ప్రాణం పోయినా పర్వాలేదట, ఈ దరిద్రపు శరీరము కంటే గురువు గారికి ఇచ్చిన మాట గొప్పది. అలా గురువు గారికి మాట ఇచ్చి ఆ మాటను ధిక్కరిస్తే వాడు ఎంతో నరకానికి పోతాడు. గురుం హుంకృత్య తుంకృత్య, గురువుగారు చెప్పిన తర్వాత హుంకరించిన నువ్వు చెప్పినట్టు చేయనన్న, తుంకృత్య గురువుని తక్కువ చేసి మాట్లాడిన, ఉల్లంఘి ఆజ్ఞాంగురోరపి గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించిన, అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి, మంచినీళ్లు లేని అరణ్యంలో బ్రహ్మరాక్షసులుగా పుట్టి అలమటించిపోతారు. ఆ తర్వాత 7 ఏళ్ళు 49 జన్మలు కుక్కలై పుడతారు. ఆ తర్వాత ఏం చేస్తారట, కుంటి కుక్కలై పుడతారట, మళ్ళీ ఊళ్ళో కుక్కలై పుడతారట. ఏకాక్షర ప్రదాతారం యోగురున్నాభిమంజతే సస్యయోని శతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన గురువుగారు గురువుగారే కదా, అటువంటి గురువుని మంత్రం ఇచ్చినటువంటి గురువుని ఎవడు గౌరవించడో అటువంటి వాడు 100 జన్మలు కుంటి కుక్కలై పుడతారట. స్వయోని శతం, స్వ అంటే కుక్క, కుక్క జన్మలు 100 ఎత్తుతాడు తర్వాత చండాలుడు అవుతాడు. మరి ఇలాంటి వాడు ఎలాగా తెలుసో తెలుగు ఇలాంటి మహాపాపం చేసిన వాడు అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చేసిన పాపం నుంచి ముందు విముక్తి కలిగించండి, ఆ తర్వాత మీరు చెప్పిన పనులు చేస్తాను బాబు, ముందు ఈ పాపం నుంచి నాకు ప్రాయశ్చిత్తం ఇవ్వండి అనాలి. అప్పుడు గురువు హరిని పూజించి ఒక పుష్పం నీకు ఇస్తాడు, ఇస్తే ఆ పుష్పం శిరస్సును పెట్టుకో. గురువు హరిని పూజించి ఇచ్చిన పుష్పం శిరస్సును ధరిస్తే తెలియక గురువు ధిక్కారం చేసిన పాపం పోతుంది. తెలిసి చేయమని కాదు ఇక్కడ, ఐసర్ మధ్య ఇది బాగుందండి రోజు గురువుగారు చెప్పిన పనులు చేయడం మానేస్తాను ఇలా రోజు ఓ పువ్వు నెత్తి మీద పెట్టుకుంటాను అనుకోకూడదు. తెలియక మనం చేసిన గురుద్రోహం అజ్ఞానం వల్ల గురుద్రోహం చేస్తే ఆ పాపం కేవలం హరికి సమర్పణ చేసిన శేషమాల శిరస్సును ధరించడంతో పోతుంది. మిత్రద్రోహం కృతజ్ఞానామన్నం విశ్వాసఘాతినాం మిథ్యాసాక్ష్య ప్రదానం చ. మిత్రద్రోహం మహాపాపం. మిత్రుడికి ద్రోహం చేసిన వాడు, కృతజ్ఞునుడి చేతి అన్నం తిన్నవాడు, కృతజ్ఞులు ఉంటారే వాళ్ళ చేతి అన్నం తినకూడదు, అలాంటి వాడు అన్నం తిన్నవాడు, విశ్వాసఘాతకుల యొక్క అన్నం తిన్నవాడు. విశ్వాసఘాతకులు అంటే ఎవరన్నమాట? ఇప్పుడు నేను 10 రూపాయలు పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టాయా, ఈ డబ్బులు మీ దగ్గర దాస్తున్నానండి, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇవ్వండి అని అడిగితే మళ్ళీ వాడు తిరిగి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఇచ్చిన డబ్బుని తన దగ్గర దాచేసుకుని మోసం చేస్తే వాడు విశ్వాసఘాత కొట్ట. అటువంటి వాడు అన్నం తింటే కూడా నరకానికి పోతారట. మహాభయంకరమైన పాపం అది. అసలు నాకు అసహ్యం కూడా అలాంటివంటి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల సొమ్ముని మాత్రం మనం దిగమరింగవద్దు. వీరుంటే వాడి సొమ్ము వాడికి పారేయండి, ఏం పర్వాలేదు, 10 రూపాయలు మనం నష్టపోయినా పర్వాలేదు. ఈ జన్మలో తాత్కాలికంగా కొంచెం కష్టం రావచ్చు, కానీ విశ్వాసఘాతకుడు పరమ పాపాత్ముడు వాడు. అటువంటి వాడు అన్నం తిన్న ఎవరెవరు వాళ్ళు మిత్రద్రోహులు అన్నం. ఇప్పుడు నేను చెబుతున్న శ్లోకం దేవీ భాగవతంలో 9వ స్కంధంలో 40వ అధ్యాయంలో 36వ శ్లోకం. మిత్రద్రోహులు అన్నం తినకూడదు, కృతజ్ఞులు అన్నం తినకూడదు, విశ్వాసఘాతకుల యొక్క అన్నం తినకూడదు. మిథ్యాసాక్ష్య ప్రధానంచ, తప్పుడు సాక్ష్యాలు కోర్టుల్లో చెబుతారు చూసారా, ఆ పాపాత్ములు అన్నం తినకూడదు. అలా తిన్నవాళ్ళకి మరి ఎలా వాడికి ప్రాయశ్చిత్తం? విష్ణోర్ నైవేద్య భక్షణాత్. గురువుగారి దగ్గరికి వెళ్ళండి, గురువుగారు రక్షించమనండి, ఆయన ఓ పండో అన్నమో విష్ణువుకి నైవేద్యం పెట్టి అది మీ చేతిలో పెడతాడు, ఈ విష్ణువు యొక్క నైవేద్యం తినగానే ఈ మహాపాపములన్నీ తొలగిపోతాయి. అజ్ఞానాద్యది గృహణాతి విష్ణోర్ నిర్మాల్యమేవచ సప్త జన్మార్జితాత్ పాపాన్ముచ్యతే నాత్ర సంశయ. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఒకడికి పురాణాలు తెలియవు, భక్తి అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు. వాడు ఉట్టి అమాయకుడు. ఈ అమాయకుడు అనుకోకుండా విష్ణువాలయానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువుని పూజ చేయగా వచ్చిన పువ్వులు అర్చకులు వారు తీసి పక్కన పెట్టారట. వాడు ఏమండి ఈ నిర్మాల్యం తీసి బయట పారేయనా అన్నట్ట. ఆయన పారేయమన్నట్ట. అప్పుడు ఆ నిర్మాల్యం పారేయడానికి వాడు ఆ గంప నెత్తిమీద పెట్టుకున్నట్ట, ఈ పాత పువ్వుల యొక్క గంప. అలా పెట్టుకోగానే తెలియకుండా వాడు ఆ గంప నెత్తిమీద పెట్టుకుంటే 7 జన్మల పాపములు వాడికి పోయాయి అన్నారు. సప్త జన్మార్జితాత్పాపాన్ముచ్యతే నాత్ర సంశయ. తెలియక నిర్మాల్యము యొక్క గంప నెత్తి మీద పెట్టుకుంటేనే 7 జన్మల పాపములు పోతే ఆ నిర్మాల్యమును భక్తితో రోజూ శిరస్సును ధరించేవాడు ఎటువంటి పుణ్యాత్ముడు అవుతాడు. కానీ ఇలా పాప విముక్తి అవుతాం కదా అని మళ్ళీ కావాలని పాపం చేయమని కాదు, మళ్ళీ అక్కడ ఈ దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఐశ్వర్మ చేసి ఏదో బాగుందిరా, పాపాలు పోవడానికి నిర్మాల్యం నెత్తి మీద పెట్టుకుంటే చాలు అని రోజు పొద్దున్నది సాయంకాలం దాకా పాపములు కావాలని చేయకూడదు. ఇంతకాలం తెలియక చేసాం మనం, ఏదో బతుకు తిరుగు కోసం చేసాం. ఆ పొరపాట్లన్నీ దీనివల్ల తొలగుతాయి. కానీ కావాలని పాపం చేస్తే మాత్రం దానికి ప్రాయశ్చిత్తం ఉండదు.